అధ్యాయం 1. పరిచయం. మంచి క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. అమ్మా నాన్నల వైవాహిక జీవితంలో నేను 1 సంవత్సర వయసులో ఉండగా, చెల్లి మా అమ్మ కడుపులో ఉండగా వారు విడిపోయారు. బంధువులెవ్వరూ అమ్మను ఆదుకోలేదు. అమ్మ కూడా ఎవరి సహాయం కోరలేదు. అమ్మ టీచరుగా పనిచేస్తూ మమ్మలను కష్టపడి పెంచారు. నేడు అమెరికాలో ఇంజనీరుగా స్థిరపడి భార్యాబిడ్డలతో జీవిస్తూ రక్షణ పొంది ఆత్మల జాలరిగా ఉన్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనలు 23:1. పరిచయము. ప్రభువు దివ్యనామములో మీకు శుభములు. నా పేరు చార్లెస్ ప్రవీణ్. నా జీవిత అనుభవాలు పుస్తక రూపంలో చేర్చుటను బట్టి దేవుడిచ్చిన విలువైన ధన్యతకై దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నేను 1973 అక్టోబర్ 8 జన్మించాను. నా జీవితంలో క్రీస్తును ఏ విధంగా తెలుసుకున్నానో, ఏ విధంగా క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించానో, నా జీవితంలో దేవుడు చేసిన మేలులన్నీ సాక్ష్యం ద్వారా మీకు వివరించాలని ఆశిస్తున్నాను. నా బాల్యములో నా తల్లిదండ్రులు అనుకోని రీతిగా విడిపోవుట జరిగింది. నాటికి నేను కేవలం 1 సంవత్సరం వయసుగలవాడిని అని అమ్మ ద్వారా విషయం తెలిసింది. నా చెల్లి మా తల్లి గర్భంలో ఉన్నది. నేను చెల్లి నాన్న తోడు లేకుండా గడిపాము. ఆ స్థితిలో నెల్లూరు ప్రాంతం చేరి మా అమ్మ ప్రైవేట్ స్కూలులో ఉపాధ్యాయునిగా పనిచేశారు. మా తాతగారింటికి చేరాము. అధ్యాయం 2. బాల్యం మరియు కుటుంబ నేపథ్యం. తాతగారు రిటైర్డ్ పోలీసు ఆఫీసరుగా ఉండేవారు. మా తల్లి ఇద్దరి పోషణ సంరక్షణ కోసం ఎవరి సహాయం కోరక రోషంగా స్వయం కృషితోనే బంధువులందరికీ దూరంగా పెంచారు. బంధువుల ప్రేమ, సానుభూతి, సహకారం ఆధారపడే స్థితికి దూరంగా మమ్ములను తన జీతంతో కష్టపడి చదివించారు. పెద్దలంతా అమ్మానాన్నలను కలపాలని తీవ్ర ప్రయత్నాలు చేసేవారు. నాకు గ్రహింపు కలిగే నాటికి అమ్మ నేర్పిన బైబిలు కథలు, సందేశాలు, అనుభవాలు ఆధారంగా 14 సంవత్సరాల వయసులో యోసేపు బానిసగా అమ్మబడ్డాడు అని తెలుసుకున్నాను. నాకు ఊహ తెలిసి 8 సంవత్సరాల వయసులో పట్టుదలతో అమ్మానాన్నలు ఏకం కావాలని, వారిద్దరి సమక్షంలో పెరగాలని తీవ్రంగా ప్రార్థించేవాడిని. మేము నాన్న పెంపకంలో పెరగాలని, ఆ విధంగా అమ్మా నాన్నలు కలుస్తారని పెద్దలు తలంచారు. మేము మా ఇష్టం తెలిపే వయసు కాదుగాని మేము ఉదయాన్నే లేచేసరికి అనాథ ఆశ్రమంలో తాత లేదా నాన్న చేర్చినట్లు గ్రహించాము. మా తల్లి దోమలగూడలో ఉన్న మా దగ్గరకు చేరింది. దేవుని ప్రణాళిక, రక్షణ కార్యం ప్రత్యక్షత గలదని మీకు తెలియచేస్తున్నాను. ఆ రోజుల్లో ఫోను లేవు. అన్ని అనాథ ఆశ్రమాలు వెదికి మా దగ్గరకు చేరింది. 1983 5వ తరగతి వరకు నెల్లూరులో చదివాను. ఆ తరువాత విద్యాభ్యాసం హైదరాబాదులో జరిగింది. 6-7 తరగతులు పూర్తి చేశాను. అమ్మకు అనారోగ్యం. పరిస్థితిలో చదువు కొనసాగించాలంటే ఆర్థిక స్థితి సరిగ్గా ఉండేది కాదు. నేను చిన్న వయసులో హార్డ్వేర్ షాపులో 100 రూపాయలకు పనిచేయుటకు సిద్ధపడ్డాను. దేవుడు ఎందుకు ఈ కష్టాలనిచ్చాడని ఎనాడూ ప్రశ్నించలేదు. లోపల విశ్వాసంతో జీవించేవాడిని. ఏదైనా పని జరుగాలంటే గిద్యోనువలే సూచన కోరేవాడిని. బాల్యం నుండి బాగా ప్రార్థించేవాడిని. సరిగ్గా 3 సంవత్సరాలు పనిచేశాను. నేను నమ్మకంగా పనిచేసే రీతిని బట్టి మా యజమాని నన్ను స్వంత బిడ్డవలె ప్రేమగా చూసుకునే కృపను పొందాను. దేవుని అద్భుత కృపను బట్టి నేను మా తాతగారింటికి నెల్లూరు వచ్చాను. అమ్మమ్మ నాకు దేవుని వాక్యం చెప్పేవారు. తాతగారి వృద్ధాప్యంలో సహాయం చేయుటకు నన్ను వారి దగ్గర ఉంచారు. అధ్యాయం 3. విద్య మరియు తొలి కష్టాలు. నా బాల్యంలో 5వ తరగతిలో నాతో చదివినవారు అడిగితే నేను చదువుకుంటున్నానని అబద్ధాలు చెప్పేవాడిని. నాకు వారు పరీక్ష పెట్టారు. నేను రాయలేకపోయాను. వారు నేనేమి చదవలేదని సులభంగా గ్రహించారు. ఆ బాధలో నేను దేవుణ్ణి ప్రార్థించాను. నీ చిత్తమైతే నేను 10వ తరగతి చదివే వయసులో ఉన్నాను. కనీసం 8వ తరగతి చదివే అవకాశం ఇవ్వాలని నమ్మకంతో, పట్టుదలతో ప్రార్థించాను. గతంలో అమ్మ, నాన్న కలిసి జీవించాలని ప్రార్థించాను. మేము తిరిగి హైదరాబాదుకు చేరాము. ఇంటి అద్దె కట్టలేని స్థితి కలిగింది. బయట ప్లాట్ఫాం వద్ద నిస్సహాయ స్థితిలో నేను, చెల్లి, అమ్మ గడిపాము. అమ్మమ్మ నాకు ఎర్రని అట్టతో ఉన్న గిడియన్ బైబిల్ ఇచ్చింది. అతి శ్రద్ధగా బైబిలు చదివేవాడిని. నేను చదువుకోవాలని ఆశించాను. మరలా నెల్లూరుకు వెళ్ళి స్థిరపడ్డాము. ఆశ్రయం లేక, ఆహారం లేక 3 రోజులు ఉపవాసంతో గడిపాము. అమ్మ పనిచేస్తున్న స్కూలులో ప్రైవేటుగా 10వ తరగతి పరీక్షలు రాయుటకు అవకాశమిచ్చారు. ఆ స్కూలు హెడ్మాస్టరు నన్ను పరీక్షించాలని. సైకిలు పోయింది. తిరిగి పొందుటకు అప్లికేషను రాయమన్నారు. పోలీసు రిపోర్టు ఉత్తరంగా ఉండాలి. నేను సరిగ్గా రాయలేకపోయాను. కొంతవరకు స్టాండర్డ్ లేనట్లు గ్రహించి మొదటి ఫండమెంటల్ నుండి నాకు తర్ఫీదునిచ్చారు. 10వ తరగతి పరీక్షలు రాశాను. 1వ క్లాసులో పాసయ్యాను. ఎవరూ నమ్మలేకపోయారు. నిజమా అని అందరూ ఆశ్చర్యపడునట్లు. నేను రక్షకునిపై నమ్మకం పెంచుకుని బైబిలు చదివి ప్రార్థించుకునేవాడిని. నేను అమ్మ, చెల్లి కంటే ముందుగా రక్షణ పొంది ప్రభువును ఆశ్రయించాను. నేను చర్చి కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆసక్తి చూపేవాడిని. బైబులు స్టడీ, సందేశాలు, యూత్ మీటింగులలో పాల్గొని రక్షణ పొంది, నీటి బాప్తిస్మం అనుభవం గూర్చిన అనుభవంతో దేవుడే నాకు ఆదరించి నడిపించాడు. సమాజంలో నాన్న మమ్ములను నిరాకరించిన రీతిని బట్టి చిన్న చూపు చూచేవారు. నన్ను చూచి తండ్రి పెంపకం లేనందున దొంగగా మారగలనని, హీనంగా మాట్లాడినను. ప్రభువు కృప నన్ను వెన్నంటి ఆదరించి ధైర్యపరిచింది. దేవుని వాక్యం పట్ల ఆసక్తితో దేవుడు చూపిన ప్రేమకు కృతజ్ఞతతో జీవించాను. 1989లో రక్షణ స్థిరత పొందాను. అధ్యాయం 4. రక్షణ మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల. నా చెల్లి కూడా నాన్న ప్రేమ పొందలేదని బాధపడేది. ఆ సమయంలో నిరాశలో చాలా టాబ్లెట్లు మింగింది. డాక్టరు వాంతి చేయించినా కొన్ని బయటికి రాలేదు. నేను బైబిలు ఆమె తల దగ్గర ఉంచి ప్రార్థించాను. ప్రార్థన శక్తి వలన దేవుడు ఉదయం కల్లా ఆమెను స్వస్థపరిచాడు. మాకు ఆర్థికంగా సహాయపడేవారెవరూ లేరు. అమ్మ జీతం సరిపోయేది కాదు. ఆసుపత్రి బిల్లు కట్టుటకు డబ్బులేక చాలా బాధపడ్డాము. ప్రభువే సమయోచితంగా మాకు సహాయం చేశారు. క్రీస్తు ప్రేమ గురించి నా చెల్లికి చెప్పాను. రక్షణ అవసరత గురించి బోధించాను. దగ్గరగా ఉన్న చర్చి దగ్గరికి వెళ్ళి మొకరించి పశ్చాత్తాపంతో ప్రార్థించింది. పరిశుద్ధాత్మతో నింపడింది. ఆ విధంగా మా చెల్లికి క్రీస్తు ప్రేమ విలువ తెలిసి భక్తితో ప్రార్థించసాగింది. రక్షణ స్థిరత తరువాత బాప్తిస్మ అనుభవం పొందాము. మా తల్లి భర్త నిరాదరణతో పాటు తల్లిదండ్రుల ఆదరణ లేక దేవునికి దగ్గరలేకపోయింది. మా కొరకు చింతిస్తూ ఉండేది. ఒకసారి తీవ్రంగా జ్వరంతో బాధపడగా రాత్రి కలలో ఉబద్యా అర్ధరాత్రి 1:10 వచనం కనిపించిందట. భయంతో నాకు తెలిపింది. ముగ్గురం కలిసి ప్రార్థించగా అమ్మకు హిజ్కియా వలె 15 సంవత్సరాలు ఆయుష్షు పొడిగించి బ్రతికించారు. అమ్మకూడా రక్షణ పొందింది. యెహోషువ వలె నేను, నా ఇంటివారు యెహోవాను సేవిస్తున్నాము. విశ్వాసంలో ఎదుగుటకు ఆరంభించాము. అధ్యాయం 5. కుటుంబ అనుభవాలు మరియు దేవుని కృప. నేను ఎంపీసి గ్రూపులో ఇంటర్లో గవర్నమెంట్ కాలేజీలో చేరాను. నేను 10వ తరగతి పిల్లలకు ట్యూషన్ చెప్పి డబ్బులు సంపాదించేవాడిని. అవసరాలలో ఆదుకునేవారము. మేము భోజనం చేయకుండా 2 రోజులు గడిపాము. ఒక ఇంట్లో గృహకూడికకు వెళ్ళి ఫలహారమివ్వగా నేను కొంచెం తిని అమ్మకు చెల్లికి తీసుకుని వచ్చే సమయంలో ఒక కుర్రవాడు నా చేతిలో 150 రూపాయలు ఉంచాడు. అది ట్యూషను ఫీజుగా స్వీకరించాను. ఇది మాకు అద్భుతంగా అందిన దేవుని సహాయం. ఎవరిని అర్థించకుండా దేవునిమీద నమ్మకంతో మేము పస్తులుండేవారము. ఒకరోజు పాస్టరుగారు మా గృహం దర్శించి ప్రార్థించారు. పాస్టరుగారికి మేము చందా ఇవ్వవలసి ఉండగా ఆయనే మాకు కొంత డబ్బు ఇచ్చి ఆదుకున్నారు. అధ్యాయం 6. ఉన్నత విద్య మరియు ఇంజనీరింగ్ ప్రయాణం. 1991లో ఇంటరు పూర్తి చేయు సమయంలో రిజర్వేషన్లు లేవు. నేను ఎన్సీసీలో ఉండేవాడిని. సీటు రాలేదుగాని ఎంసెట్ కోచింగ్ తీసుకోగలిగాను. నా ర్యాంకు 8267 వచ్చింది. సంవత్సరానికి 10,000 రూపాయలు డబ్బు కట్టవలసి వచ్చేది. 4 సంవత్సరాలలో 40,000 కట్టవలసి వచ్చింది. ఎన్సీసీ కోటాలో సీటు వచ్చినా 40,000 కట్టవలసి వచ్చింది. ఇంజనీరింగు పూర్తి అవ్వడానికి 4 సంవత్సరాలు పట్టింది. నాకు 4 రోజులుగా తోచింది. పాస్టరుగారు నాకు ఆధ్యాత్మిక విషయాలు నేర్పించారు. కొన్నిసార్లు చదువు మానేసే పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రతి సంవత్సరం 10,000 ఫీజు, మెస్ బిల్లు, నిత్యావసరాలుండేవి. అమ్మ అప్పు చేసి నన్ను చదివించేది. మొదటి సంవత్సరం 10,000 కట్టాలన్నప్పుడు ఇంట్లో ఉన్న టీవీ మరియు కొన్ని సామాన్లు అమ్మాము. ఒకచోట ఏజెంటుగా పనిచేశాను. నాకు దేవుడు అభయమిచ్చి, ఆదరించి, వాక్యం ద్వారా ధైర్యపరచి, కీర్తన 23 నాకు ఎంతో ధైర్యమిచ్చి ఆదుకున్నది. దేవుడు నా కాపరిగా ఉంటూ నాకు లేమీ కలుగనీయకుండా అనుదినం అద్భుతాలు జరిగించేవాడు. నన్ను ఆశ్చర్యపరుస్తూ ఉండగా నేను నిండు మనసుతో క్రీస్తుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యవ్వనకాలంలో దేవునిమీద ఆనుకుని జీవించే ధన్యతనిచ్చారు. 1989లో 10వ తరగతి పరీక్షలు రాసిన సమయంలో అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. దేవుని కృపవల్ల నాకు మంచి ఆరోగ్యమిచ్చారు. ఇంజనీరింగు చదివే రోజుల్లో హెర్నియా ఆపరేషన్ జరగకుండా రక్షించి స్వస్థతనీయమని ప్రార్థించాను. కాని నా ఉద్దేశ్యాలు వేరు, దేవుని సంకల్పం వేరు అని మౌనం వహించాను. ఆపరేషను జరుగు సమయంలో మా తల్లి దగ్గర కేవలం 20 రూపాయలు మాత్రమే ఉన్నాయి. కాని దేవుడు ఆత్మీయంగా, ఆర్థికంగా బలపర్చారు. ఇది 1992లో జరిగింది. అధ్యాయం 7. పరిచర్య మరియు ఆధ్యాత్మిక సేవ. ఆ రోజుల్లో ఆత్మీయ ఉజ్జీవ సభల్లో ఆత్మీయంగా బలపడి పరిశుద్ధాత్మతో నింపబడినందున చిన్న కూడికల్లో, ప్రార్థనా సమావేశాలలో, వాక్యపరిచర్యలో దేవుడు నన్ను బలంగా వాడుకునేవారు. విభిన్న ప్రాంతాలలో నా సాక్ష్యం వివరిస్తూ ఆత్మీయంగా ఎందరికో నా స్థితితో దేవుని హస్తబలమును బట్టి స్ఫూర్తినిచ్చాను. హిందువుల మధ్య సువార్త సాక్ష్యం అవసరతను గ్రహించి శ్రమపడుట నాకు ఇష్టంగా ఉండేది. ఆ రోజుల్లో శ్రీనివాసరెడ్డి అన్నయ్య నాకు ఆత్మీయంగా రోల్ మోడల్గా ఉండేవారు. హిందువుల మధ్య లెక్చరరుగా ఉంటూ ఆత్మీయంగా ను ప్రోత్సహించి ఆధ్యాత్మిక మెళకువలు నేర్పించి ఆత్మీయంగా బలపర్చేవారు. నేను క్రమశిక్షణ విధానాలు, విధేయతను గురించి వివరంగా తెలుసుకోగలిగాను. రక్షణ పొందుట ముఖ్యమే కాని ఆ రక్షణను కాపాడుకుని వర్ధిల్లుట విశ్వాసికి చాలా అవసరమని నా నమ్మకం. మా క్లిష్ట పరిస్థితుల్లో విద్యాభ్యాసం సమయంలో స్వకీయులెవ్వరూ చేయూతనివ్వలేదు. కనీసం మంచిగా మాట్లాడకపోయేవారు, స్వార్థపరులుగా ప్రవర్తించేవారు. అమ్మా, మేము ఒంటరిగా మానసికంగా బాధలు అనుభవించేవారం. ప్రభువుమీద ఆధారపడి కన్నీటితో ప్రార్థిస్తూ ఊరట చెందేవారము. మేము నివసించుటకు చాలా చిన్న గది ఉండేది. బాత్రూం సరిగా ఉండేది కాదు. అనుకోని రీతిగా దూరంగా ఉన్న మా నాన్నగారు రక్షణ పొందారని తెలిసింది. నా పరిస్థితి గమనించి ఆర్థికంగా సహాయపడగలనన్నారు. ఆయనను సమీపించాను. 2వ సంవత్సరం ఫీజు కట్టారుగాని 4వ సంవత్సరం ఫీజు కట్టలేకపోయారు. ఆర్థికంగా ఆయన కూడా సరిగ్గా లేరు. మమ్ములను విడిచిపెట్టి దూరప్రాంతం వెళ్ళి మరలా వివాహం చేసుకుని ముగ్గురు బిడ్డలను భార్య బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నాము. ఆయన చేసే ఉద్యోగం వదిలి సంపూర్ణంగా దేవుని సేవలో కొనసాగుచున్నారు. 2వ సంవత్సరం ఫీజు కట్టాలి అన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అధ్యాయం 8. కుటుంబం మరియు వృత్తి జీవితం. మా కాలేజీకి మా నాన్న వచ్చారు. నేనున్న గదిలో అప్పుడు నేను లేను. నా గదిలో ఒక చీటి రాసిపెట్టి వెళ్లారు. మా నాన్న వచ్చినప్పుడు నా స్నేహితుడు అక్కడనే ఉన్నాడట. నా స్నేహితుడు చెప్పిన విషయమేదనగా ఆయన నాకు అంకులవుతారని చెప్పారట. ఆ మాట విని చాలా దుఃఖపడ్డాను. తరువాత తలుపులు వేసుకొని దేవుణ్ణి స్తుతించి ఆరాధించాను. ఇహలోకపు తండ్రి, నన్ను స్వంత కుమారునిగా అంగీకరించకపోయినా, నన్ను పుట్టించిన పరలోకపు తండ్రి నన్ను స్వంత కుమారునిగా స్వీకరించాడని దేవుణ్ణి స్తుతించాను. పాపిని, దౌర్భాగ్యుడను, ఏ యోగ్యతలేని నన్ను స్వీకరించిన నా పరలోకపు తండ్రిని గాఢంగా హత్తుకున్నాను. దేవుడు తన కౌగిలిలో నన్ను భద్రపరుస్తున్నారు. ఇహలోకపు బంధుత్వము ఎంత వింతైనదని, కల్తిప్రేమతో మనుషులను ప్రేమించలేనిదని, క్షయమైనదనియు దేవుని ప్రేమ శాశ్వతమైనది, అక్షయమైనదని నా నమ్మకం. తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునేమో. వారైన మరచదురుగాని, నేను నిన్ను మరువనని వాగ్దానం బట్టి దేవుణ్ణి స్తుతించాను. నా జీవితంలో ఇంజనీరింగ్ చదివే సమయంలో బైబిలు పట్టుకొని తిరిగేవాడిని. నన్ను బైబిల్ మేన్ అనేవారు. నాకు దేవుడు ఆ రోజుల్లో అనేక మర్మాలు బోధిస్తూ బలపర్చారు. నేను నమ్మిన నా తండ్రి దేవుని ధర్మశాస్త్రంలో నా కుమారుడా అని ఉన్నచోట అది నాకే అని అన్వయించుకునేవాడిని. 1996 సంవత్సరంలో విజయవాడ వచ్చాను. ఉద్యోగం కొరకు ఎదురుచూచాను. ఇంటర్ విద్యార్థులకు లెక్చరరుగా పనిచేశాను. 2000 రూపాయలు నెల జీతమిచ్చేవారు. 1997 నుండి 1999 వరకు కువైట్లో 12,000కు ఉద్యోగం చేసే సమయంలో అధికారులు చాలా అభిమానంగా చూచేవారు. యోసేపును బట్టి ఫోతిఫరును అభివృద్ధి చేసినట్లు, నన్ను బట్టి నా కంపెనీని అభివృద్ధి చేశారు. నేను నా చదువును బట్టి ఐటీ ఫీల్డులో కంప్యూటర్ జాబ్ చేయుటకు ఆశించి ప్రార్థించాను. నాకు బెంగళూరులో ఉద్యోగం లభించింది. అధ్యాయం 9. అమెరికా ప్రయాణం. 2002 సంవత్సరంలో నా చెల్లికి వివాహం చేయదలచి ఇహలోకపు తండ్రి నా పేరు కార్డులో వేయవద్దన్నారు. అలాగే అద్భుతంగా తన వివాహం జరిగింది. ఆశ్చర్యకరరీతిగా నాకు 2002 సంవత్సరంలో సెప్టెంబర్లో పవిత్రతో వివాహం జరిగింది. 3 నెలలు విదేశం వెళ్ళి తిరిగి వచ్చాను. నా చెల్లి, నా భార్య కూడా గర్భవతులుగా ఉండినప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురయ్యాము. నా మామగారు నా పరిస్థితి గ్రహించారు. 6 నెలలుగా నాకు ఉద్యోగం లేదు. దేవునిని వదులుకోలేదు. సాక్షిగా ఉన్నాను. బెంగళూరులో వారు పిలిచి ఉద్యోగమిచ్చారు. నాకు మొదట కుమారుడు జన్మించాడు. ఇమ్మానుయేలని పేరు పెట్టాము. సరిగ్గా 3 నెలల తరువాత అమెరికాకు కంపెనీ తరపున పంపారు. 2003లో అమెరికాకు విజిటింగ్ వీసా మీద వచ్చాను. చాలా అప్పులున్నను దేవుడు సహాయం చేశారు. ఇల్లు కొరకు 30,000 అడ్వాన్సు ఇచ్చాము. 16,23,000 ఇల్లు కొన్నాము. సౌదీలో ఉద్యోగం చాలా ఆహ్లాదకరంగా సాగింది. అక్కడ హెబ్రోను సహవాసం లభించింది. 2006లో అమెరికాకు మరలా ప్రయత్నించాను. పాసుపోర్టు వీసా స్టాంపింగు చేశారు. సౌదీలో చాలా పరిచర్య ఉండేది. అమెరికాలో జీవితం పిల్లలతో ఎలా ఉంటుందో అని తలంచగా మాకు మరలా పాప పుట్టింది. నాకు 2 సంవత్సరాలలో అద్భుతంగా గ్రీన్ కార్డు లభించింది. దేవుని దయ. దేవుడు యోసేపుకు తోడయుండినట్లు నాకు తోడుగా ఉండేవారు. నన్ను గమనించినవారు నా జీవితమును చూచి దేవుడు దీవించాడని అభినందించేవారు. నన్ను బలపర్చువానియందు సమస్తం చేయగలనని నమ్మాను. అధ్యాయం 10. పరిచర్య, సాక్ష్యం మరియు ముగింపు. ప్రతి విషయంలో దేవుని దీవెనను స్పష్టంగా చూడగలిగాను. గతంలో నాకు ఇంటర్లో ర్యాంకు రాలేదు. తరువాత రోజు పేపరులో వచ్చింది, దేవుడు తను నమ్మిన బిడ్డలను సిగ్గుపర్చడు. మా శత్రువుల ఎదుట దేవుడు భోజనం సిద్ధపర్చగలడు. మొదట నన్ను చూచి చిన్న కుర్రాడిలా ఉన్నాడు. పని చేయగలడా అని సంశయించారు. గతంలో పనిచేసే రోజుల్లో నేను, నా భార్య, చెల్లి ప్రార్థించుకొని ఎవరిమీద ఆధారపడకూడదని నిర్ణయించుకున్నాము. మా అవసరాలు దేవుడు తీర్చేవాడు. నన్ను దేవుడు అమెరికాలో 2 సంఘాలలో వాక్య పరిచర్య అనుభవం మరియు అన్ని రంగాలలో సహకరించు పరిచర్య ఇచ్చారు. ఈ రీతిగా రక్షింపబడిన విశ్వాసిగా, మొదటి దినం నుండి సంఘంలో విద్యార్థిగా, సాక్షిగా ఉన్నాను. సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు మందిర పరిచర్యలో వాడబడ్డాను. 2006లో డెల్లాస్ చేరాము. న్యూజెర్సీలో యుఈసిఎఫ్ చర్చివారు చాలా ప్రేమతో నన్ను, నా కుటుంబాన్ని ఆదరిస్తున్నారు. 2014 నుండి 2015లో హారిస్బర్గ్లో చేరాము. అక్కడ విశ్వాసులను బలపరుస్తూ ఇంటింటికి వెళ్ళి గృహకూడికలలో వ్యక్తిగతంగా కూడా దేవునికి మహిమకరంగా, నేను, నా భార్య పవిత్ర, కుమారుడు బిట్టు, కుమార్తె టాన్యా పాటలతో యూత్ కార్యక్రమాల్లో శ్రద్ధగా పాల్గొనుట ద్వారా దేవునిని, నా కుటుంబం యెహోషువ వలె కుటుంబంగా సేవిస్తున్నాము. నా తల్లి తరచుగా అమెరికా వస్తుంటారు. హైదరాబాదులో చెల్లితో ఉంటారు. మేము ప్రభువు సేవలో ఘనంగా వాడబడి దేవుననిని మహిమపర్చునట్లు మా కొరకు ప్రార్థించండి. అమేన్.